నేను ఆత్మబంధువులారు.
జీవుడు మన లోపలే ఉన్నాడు, దేవుడు మన లోపలే ఉన్నాడు, ఇద్దరు మన లోపలే ఉన్నారు. జీవుడు లోపల ఉన్నాడు, దేవుడు లోపల ఉన్నాడు. కానీ మనకు జీవుడు తెలుస్తున్నాడు, దేవుడు తెలియటం లేదు. ఉంటాం, ఇద్దరు మన లోపలే ఉన్నారు, బయట లేదు, ఇద్దరు లోపలే ఉన్నారు. జీవుడికి దేవుడు మూడు జాన్ల దూరంలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. మూడు జాన్లు ఒక జంప చేస్తే వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి. ఆ మూడు జాన్లు ఏంటంటే, ఒకటి లోకవాసన, రెండు శాస్త్రవాసన, మూడు దేహవాసన. దేహవాసన ఒక జాండ దూరం, లోకవాసన ఒక జాండ దూరం, తర్వాత శాస్త్రవాసన. శాస్త్రవాసన కూడా ప్రమాదమైంది. ఇప్పుడు ఈ పుస్తకం కూడా ఏదైనా చదివి అర్థం చేసుకుని ఇదో పక్కన పెట్టి మనం సాధన చేసుకోవాలంటే, అంటే పుస్తకాలు పురుగులకి ఉండక్కర్లేదు మనం. అంటే లోపల జీవుడు దేవుడు లోపల ఉన్నప్పటికీ, ఈ జీవుడుకున్న లోకవాసన వల్ల, ఈ జీవుడుకున్న దేహవాసన వల్ల, ఈ జీవుడుకున్న శాస్త్రవాసన వల్ల మనకి ఆ దేవుడు తెలియబట్టం లేదు. ఇద్దరు దగ్గరే ఉన్నారు, దగ్గర దగ్గరగానే ఉన్నారు, కానీ మనకు తెలియకపోవడానికి కారణం మన యొక్క సంస్కారం, టెండెన్సీ. అంటే మనం ఏం చేయాలంటే లోపల వైరాగ్యం ఉండాలి మనకి, ప్రవర్తనలో బాధ్యతగా ఉండాలి. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం రాదని కృష్ణుడు చాలా సార్లు చెప్పాడు, రిపీటెడ్గా చెప్పాడు. అంటే లోపల వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అనేది ఇవరికి అది బాహ్యానికి ఒక మానసిక స్థితి. కొంతమందికి 1,000,000,000 డబ్బు ఉన్నా వైరాగ్యంగా ఉంటారు, కొంతమందికి సెంటు పొలం లేకపోయినా వైరాగ్యంగా ఉండరు. వైరాగ్యం అనేది బయటకు కనిపించేది కాదు, లోపల మానసిక స్థితి. జనక మహారాజు దేశాన్ని పరిపాలన చేస్తూ కూడా వైరాగ్యంగా ఉండేవాడు, ఒక దేశానికి అధిపతి అయ్యి కూడా వైరాగ్యంగా ఉండేవాడు. వైరాగ్యం అనేది మన కళ్ళతో చూసేది కాదు, అది ఒక మానసిక స్థితి. అంటే లోపలేమో వైరాగ్యం ఉండాలి, మన ప్రవర్తనలో బాధ్యత ఉండాలి. అని బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. బాధ్యతతో ప్రవర్తిస్తే, బాధ్యతతో మాట్లాడితే, మన ప్రవర్తన బాధ్యతగా ఉంటే మన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అది ఇతరులకు ఏదైనా మంచి కలిగిందనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంత సంతోషం కూడా మనకు వస్తే అప్పుడు కూడా ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇప్పుడు మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి, మీకు ఎంత సంతోషం వస్తుందో అంతే సంతోషం నాకు కూడా వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా నాకు నేను ఈశ్వర అనుగ్రహానికి నేను పాత్రను అవుతాను. ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మీకు ఏదైనా సంతోషం రావచ్చు, అక్కడ ఆగిపోవద్దు, అక్కడ ఆగిపోవద్దు. అంటే మీరు లోపల స్థితి ఆత్మానుభవం కలిగే వరకు, లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మం మీకు తెలియబడే వరకు అక్కడికి అక్కడ ఆగిపోవద్దు. ఆ బ్రాహ్మణస్థితి పొందినప్పుడు వాడికి ఇంకా లోకం లేదు, ఏది లేదు, ఉన్నది బ్రహ్మమే. ఇంకా ఆ బ్రాహ్మణస్థితి పొందిన వాడికి ఇంకా వాడికి లోకం అంటూ లేదు, అంతా బ్రహ్మమే. వాడికి ప్రత్యేకంగా లోకం అంటూ లేదు, అంతా బ్రహ్మంగానే ఉంటుంది వాడికి, బ్రాహ్మణస్థితి పొందిన వాడికి. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం. అది అందుచేత అది తప్పించి ఈ విషయాల వల్ల వచ్చే, మనకి విషయాల వల్ల విషయాలను చింతించడం వల్ల వచ్చే ఏదైనా సంతోషం ఉన్నా మరి దుఃఖం కింద మారిపోతుంది పరిణామాలు. మీకు ఏదైనా ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ సంతోషం వచ్చినా అక్కడ ఆగిపోవద్దు. అది సంతోషం కలుగుతుంది కలుగుతుందని ఆగిపోవద్దు. ఈ సంతోషం ఎవరికి వస్తామని విచారణ చేసి తన వాడి మూలంలోకి పంపండి. అంటే ఆ సంతోషం వచ్చేది కూడా మూల తలంపుకే. మూల తలంపులో ఎవరున్నారు అనుకోకుండా మీరే ఉన్నారు. మూల తలంపులో ఎవరు ఉన్నారనుకోవద్దు, ఆ మూల తలంపులో మీరే ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేహానికి చావు ఉంది, దేహానికి పుట్టుకుంది, దేహానికి ముసలితనం ఉంది. దేహానికి చావు ఉంది, దేహానికి పుట్టుక ఉంది, దేహానికి ముసలితనం ఉంది. దాని పరిణామంలో చనిపోతుంది. ఆ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని పూర్తి చేసుకుని దేహం చనిపోతుంది. అది దేహధర్మం. మూల తలంపు మూలంలో ఉన్న సద్వస్తుకి పుట్టుక లేదు, చావు లేదు. అంటే దాని పని ఉండటమే, దాని పని దాని స్వరూపమే ఆనందం. అంటే నీకు ఆ మూల తలంపు, నీకు మూల తలంపు మూలం ఎందుకు తెలియటం లేదంటే, మూల తలంపు శరీరం దేహంతో తాదాక్ష్యం పొందుతాను. నువ్వు ప్రాణము కాదు, దేహము కాదు, బుద్ధి కాదు, నీకు వచ్చే మనస్సు తలంపులు అది కాదు. నీకు వచ్చే తలంపు నువ్వు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు, ఏది ఏది నువ్వు కాదు. నువ్వు సద్వస్తువే, నువ్వు సద్వస్తువే. అంటే మరి కానిదాన్ని మనం దేహం కాదు దేహం అనుకుంటున్నాం, ప్రాణం కాదు ప్రాణం అనుకుంటున్నాం, బుద్ధి కాదు బుద్ధి అనుకుంటున్నాం, మనస్సు కాదు మనస్సు అనుకుంటున్నాం. మనం కానిదాన్ని ఇలా ఎందుకు అనుకుంటున్నాం అంటే, లోపల మనకు ఉన్నటువంటి దేహం ఎందుకైతే ఆ కర్మ ఖర్చు అయ్యే వరకు అలా అనుకుంటానే ఉంటాం. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా అంతే. కర్మ ఖర్చు అయ్యేవరకు మనం కానిదాన్ని మనం అనుకుంటాను అంటాం. మనం కానిదాన్ని మనం అనుకుంటేనే కానీ కర్మ ఖర్చు అవ్వదు. ఒక రకంగా కర్మ ఖర్చు అవ్వడం మంచిది, కర్మ నిలవ ఉంటుంది అంటే కర్మ ఖర్చు అయిపోవటం మంచిది. అదే నీకు కర్మ ఖర్చు అయినప్పుడే, ఆ లోపల పుణ్యబలం ఉన్నప్పుడే, నీకు ఆ బుద్ధి శుద్ధత కలిగినప్పుడే నీకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భ్రమ నీకు వ్యక్తమవుతుంది. అంచేత నీకు ఏదైనా దోషం ఉంటే దోషాన్ని తొలగించుకో, ఏదైనా పోగొట్టుకోవాల్సిన కర్మ ఉంటే నువ్వు కర్మని పోగొట్టుకో. అంచేది పోగొట్టుకోవాల్సిన కర్మ ఉంటుంది పోగొట్టుకో, ఆ కర్మ నువ్వు పోగొట్టుకోవనుకో, నువ్వు కానిదాన్ని నీకు నువ్వని అనిపిస్తూ ఉంటుంది. దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను, ప్రాణమే నేను అని నీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే శాస్త్రం ఏమి చెబుతుందంటే పరమ పవిత్రుడికి కానీ లోపల ఉన్న వస్తువు వ్యక్తం కాదు. పరమ పవిత్రుడికి కానీ లోపల ఉన్న వస్తువు వ్యక్తం కాదు అంటే మన మాట, మన చేత, మన తలంపు నిదానంగా ఉండాలి. మాట స్టడీగా ఉండాలి, మాట అస్టడీనెస్ ఉండాలి, మాటలో కూడా స్థిరత్వం ఉండాలి, మనసులో స్థిరత్వం ఉండాలి, మన చేతలో స్థిరత్వం ఉండాలి. ఈ స్థిరత్వం ఉంటేనే కానీ నువ్వు ఈశ్వర విగ్రహానికి నువ్వు పాత్రుడు కావు. అయితే ఎప్పుడైనా సంతోషం వచ్చినప్పుడు అదే చివరి స్థితి అనుకోకు. ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల నీకు సంతోషం రావచ్చు. ఇప్పుడు ఏదైనా ఇక్కడ చెప్పేది ఏంటంటే బాహ్య కారణాల వల్ల నీకు ఏదైనా సంతోషం వస్తుంది అనుకోండి, అప్పుడు సంతోషిస్తూ కూర్చుంటారనుకోండి. బాహ్య కారణం వల్ల మీకు ఏదైనా సంతోషం వస్తే ఆ సంతోషంతో మీరు తాదాక్ష్యం పొందితే ఆ సంతోషమే నేనే మీరు అనుకుంటే ఆ సంతోషం మనం ఎప్పటికైనా ఏదో రోజుకి దుఃఖంగా పరిగణిస్తుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కుంగిపోకు, అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోకు. ఇవన్నీ మూల తలంపు పెరుగుతుంది దీనివల్ల. దీనివల్ల ఏం పెరుగుతుంది? మూల తలంపు పెరుగుతుంది. మీకు ఏదైనా ఇది ఎలా, ఈ చెడ్డ ఎలా జరిగింది అంటే మీరు కంగారు పడతారు, కంగారు పడకండి, ఈ చెడ్డ ఒక మంచిది దారి చేయొచ్చు, అలా కూడా మీరు కంగారు పడద్దు. నువ్వు మీకు ఏదైనా ఒక చెడ్డ జరిగితే ఆ చెడ్డ మంచికి దారి చేయొచ్చు అంటే నువ్వేం కంగారు పడవలసిన పనిది వర్రీ పడకండి. ఏ విషయంలో కూడా మీరు వర్రీ పడకండి. మీరు శరణాగతి చేసేయకూడదు, మీరు ఈశ్వరు పట్ల మీరు శరణాగతి పొందేకొలిది. మీకు తెలియకుండా మీ మనసు, మీ మనసుకు నిగ్రహం వచ్చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు నీకు అనేక ఆకర్షణలు వస్తాయి. ఈ ఆకర్షణకు లోను కావద్దు, నువ్వు ఈ ఆకర్షణకి నువ్వు లోను కావద్దు. నీ హృదయంలో ఉంటుంది శాంతికి, నీ హృదయంలో ఉన్న శాంతి స్వతంత్రమైనది, అస్వతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. అక్కడ చేరే వరకు నీ ప్రయాణం ఆపి, ఏదైనా వచ్చినా మధ్యలో ఏదైనా ఉద్రేకం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, లోకంలో ఏదైనా విషయంతో తాదాత్మ్యం నేను పొందిన, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని అన్నింటినీ దించుకుంటూ నువ్వు లోపలికి వెళ్ళాలి. అనేక ఆకర్షణలు వస్తాయి, సాధకుడికి కూడా అనేక ఆకర్షణలు వస్తాయి. నువ్వు ఇవన్నీ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని నువ్వు గెంటుకుంటూ వెళితేనే కానీ హృదయం యొక్క లోపలికి దిగలేవు. నీ అవగాహన యొక్క లోతులు పెరగాలి. అవగాహన యొక్క లోతులు పెరగాలంటే ఇది కాదు కాదని గెంటుకుంటూ వెళ్ళాలి. నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం పొందుతావు అనుకో, ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా, ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలైనా విడదీసుకోవాలి. మనం కాని వైతో తాదాత్మ్యం పొందాం అనుకోండి, ఏదో జన్మలో దాంట్లో నుంచి మనం విడదీసుకోవాల్సిందే. అంటే తర్వాత లోపల, ఈ లోపల ప్రశాంతత ఉంది, శాంతి ఉంది. నీ లోపల ఉన్నటువంటి శాంతి దేని మీద ఆధారపడలేదు, అది స్వతంత్రమైనది. అక్కడికి వెళ్ళే వరకు నీ ప్రయాణం ఆపు చేయొద్దు. నిద్రావస్థలో నీకు తలంపులు లేకుండా ఎలా ఉన్నారో, జాగ్రత్త అవస్థలో కూడా మీరు తలంపులు లేకుండా అలా ఉండగలగాలి. అప్పుడు ఇది సమాధి స్థితి. అంటే సమాధి స్థితిలో మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తుంటుంది, శాంతిగా ఉంటుంది. ఒకవేళ తలంపులు రావు వచ్చినాయని మనం బంధించం. ఒకవేళ నిద్రావస్థలో మీరు తలంపు లేకుండా ఎలా ఉన్నారో, జాగ్రత్త అవస్థలో కూడా అలా తలంపు లేకుండా ఉండగలిగితే అది సమాధి స్థితి. అది సమాధి స్థితి. అంటే సమాధి స్థితి అంటే మీరున్నారని మీకు తెలుస్తూ ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏదైనా ఒక తలంపు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని మీ శాంతిని భంగపరచవు. గాఢ నిద్రలో మీరు ఏ విధంగా అయితే తలంపు లేకుండా ఉంటున్నారో, జాగ్రత్త అవస్థలో అలా ఉండే స్థితి వచ్చినప్పుడు మీరు సమాధి స్థితికి వచ్చినట్టు. అంటే అది కొండ గుర్తు కోసం మీకు చెబుతున్నారు. మనం ఒక అడవిలో పడ్డాం, ఇప్పుడు ఒక ఫారెస్ట్ లో పడ్డాం. ఫారెస్ట్ లో పడి ఈ ఫారెస్ట్ నుంచి బయటికి రావడానికి చాలా సాధనలు చేస్తున్నాం. ఆ చైతన్యానికి సంబంధించిన మరుపు వల్ల నీకు ఈ స్థితి అంతా వచ్చింది, ఈ బంధం వచ్చింది. ఆ చైతన్యానికి సంబంధించిన ఇరుక, ఆ చైతన్యానికి సంబంధించిన స్మృతి కనుక ఈ స్మృతిలో ఉంటే, దానికి ఇరుకులో, దాని ఇరుకులో కనుక ఉంటే ఈ బంధం సహజంగానే నువ్వు బయటకు వచ్చేస్తావు. అసలు ఆ చైతన్యానికి సంబంధించిన మరుపు వల్ల నీకు ఈ బంధం కలిగింది. ఆ మరుపు లేకపోతే నీకు బంధం ఏదైతే నిజం సహజంగా ఉంటుంది కానీ అసహజంగా ఉండదు. అలాగే నీ జీవితం సహజంగా ఉంటే నీకు ఆ సహజ స్థితి తెలుస్తుంది. నీ జీవితం సహజంగా ఉండదు అనుకో, ఆ సహజ స్థితి కూడా నీకు తెలియదు. అంటే నార్మల్గా ఉండాలి, లైఫ్ నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఎవరికైతే లైఫ్ నార్మల్ గా జీవిస్తున్నాడో న్యాచురల్ గా జీవిస్తున్నాడో వాడికి సహజ స్థితి తెలుస్తుంది. ఇప్పుడు మీకు మీకు ఏదైనా పాండిత్యం ఉందనుకో ఉదాహరణకి, ఆ పాండిత్యం మనస్సు ఎంత నిజమో పాండిత్యం అంతే నిజం. మీకు పాండిత్యం ఉండొచ్చు, దానితో తాదాత్యం ఉండకూడదు. అలాగే మీకు ధనం ఉండొచ్చు, దానితో తాదాత్యం ఉండకూడదు. అలాగే మీకు ఏదైనా కీర్తి ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, దాంతో మీకు తాదాత్యం ఉండకూడదు. ఏం చేద్దంటే చైతన్యం ఉంటేనేదని, కానీ ప్రారంభంలో మీకు ఏదో వస్తూ ఉంటుంది. పాండిత్యం వస్తుంది, ధనం వస్తుంది, అధికారం వస్తుంది, కీర్తి వస్తుంది, గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది అని ప్రారంభం ఉంటే వచ్చేస్తాయని, ప్రారంభంలో ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. కానీ వాటితో తాదాత్యం పొందారు, ఆ మూలతలం పెరిగిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకో. ప్రారంభంలో ఎన్ని రానే ఉండరు, దాంతో కనుక తాదాత్యం మీరు పొందకపోతే మూల తలంపు ధనంతో అణిగిపోతుంది. మూల తలంపు ఎప్పుడైతే అణిగిపోయిందో, మనం ఎక్కడున్నామంటే మూల తలంపు మూలంలో ఉన్నాం కాబట్టి మూల తలంపు అణిగిన చోట మనకు స్వరూపం మనకు తెలుస్తుంది. మూల తలంపు మూలంలో ఎవరు ఉన్నారనుకోద్ది మీరే ఉన్నారు, అదే చైతన్యం. అయితే ఆ చైతన్యావస్థ మనకు ఎందుకు రావటం లేదంటే మూల తలంపు దేనితో దానితో ఏదో వస్తువుతో తాదాత్యం పొందుతుంది. శంకరాచార్య వారు అన్నారు, స్నేహాలు కూడా ఎక్కువ చేయొద్దన్నారు. సారా తాగితే మొత్తం ఎలా వస్తుందో, మనం సారా తాగామనుకోండి మొత్తం వస్తుంది. అలాగే ఎక్కువ స్నేహం చేసినా కానీ మీకు మొత్తం వస్తుందని చెప్పాడు శంకరాచార్య. స్నేహాలు కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ అధికంగా అంటే ఎక్కువగా ఉండకూడదు, దానివల్ల కూడా మొత్తం వస్తుంది. మళ్ళీ మీ స్నేహితులు ఎక్కువ విరోధులు అయ్యారనుకోండి, మీకు మళ్ళీ ఏమొస్తుంది, అది దొక్క కారణం అవుతుంది. అంటే స్నేహం కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ ఒక హద్దు మించి ఉండకూడదు. ఓ హద్దు మించి ఉంటే అది మొత్తం సారా లాగిన వాడికి మొత్తం వస్తుంది, స్నేహం వల్ల కూడా అంతే మొత్తం వస్తుంది అని చెప్పాడు. మనం ప్రపంచంలో ఉన్నాం, అది ఎంతవరకు ఆ ప్రాపంచిక అనుబంధం ఎంతవరకు అంతవరకు అది నిమిత్తం మాత్రంగా ఉండి ఆ చైతన్య అనుభవం పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. ఈ మనసు ఏదో ఇక్కడ ఆపి, ఈ స్నేహాల దగ్గర, ఈ సంతోషాల దగ్గర, ఈ భోగాల దగ్గర నువ్వు ఆపి చేసుకోవద్దు. నీ ప్రారంభంలో ఉంది కాబట్టి అవన్నీ వస్తాయి, వస్తే వాటితో తాదాత్యం పొందవుతుంది. అంటే తాదాత్మ్యంలో మనకు పొంగు వస్తుంది, తాదాత్మ్యంలో మనకి దుఃఖం వస్తుంది. అంచేత నిజం అనేది సహజంగా ఉంటుంది, కానీ అసహజంగా ఉండదు. నీ జీవితంలో కూడా నువ్వు అసహజంగా ఉంటే నీకు నిజం తెలియదు, సహజంగా ఉంటేనే నీకు నిజం తెలుస్తుంది. చైతన్యం సహజంగా ఉంటుంది, కానీ అసహజంగా ఉండదు. నువ్వు నీ సహజ స్థితిలోనూ ఉన్నావు, ఉన్నావు సహజంగా, కానీ తలంపులు నిన్ను అక్కడ ఉండనివ్వటం లేదు. చదువు బాగా వచ్చిందని, లేదా ధనం ఎక్కువ ఉందని, లేకపోతే గౌరవం ఎక్కువ ఉందని, దీన్ని బట్టి మనం సంస్కారం పాడు చేసుకోకూడదు. చదువు కంటే, ధనం కంటే, గౌరవం కంటే సంస్కారం గొప్పది. పునర్జన్మ చదువుని బట్టి రాదు, పాండిత్యాన్ని బట్టి పునర్జన్మ రాదు. పునర్జన్మ నీ సంస్కారాన్ని బట్టి పునర్జన్మ వస్తుంది. అంటే కానీ సంస్కారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే చదువుతో పాటు సంస్కారం ఉంటే మంచిదే. చదువుండి సంస్కారం లేదనుకో, నీకు కొత్తగా సరైన జన్మ రాదు. సహజంగా ఉంటానికి నీకు ఏ విషయాలైతే అడ్డొస్తాయో చూసుకో, వాటిని తొలగించుకో. అదే సాధన, అదే సాధన. అయితే నీకు అవరోధాలు, ప్రతి మనిషికి ఒకే అవరోధం ఉండదు. తర్వాత ఎప్పుడు కూడా అనుకరణ ఒకటి పనికిరాదు. వాళ్ళు అలా ఉంటున్నారు, మనం కూడా అలా ఉండాలి. అదే భగవాన్ అదే చెప్పారు, నువ్వు ఉండటం, నేను ఉన్నాననేది చైతన్యం, నేను ఉన్నాననేది ఆత్మ, నేను ఉన్నాననేది బ్రహ్మము, నేను ఉన్నాననేది ఎరుక, నేను అలా ఉన్నాను ఎలా ఉన్నాను అనుకోవటం అహంకారం. అయాం దకయాం అది బ్రహ్మమే, అది సమాధి స్థితే, అది సహజ స్థితే. కానీ నువ్వు దేనితో దానితో తాదాత్యం పొందుతావు అనుకో, అది అహంకార స్థితి. ఆ తాదాత్యం విడిచిపెడితే ఆ రాంగ్ థింకింగ్, రాంగ్ ఐడెంటిఫికేషన్, రాంగ్ ప్లానింగ్ అవి కనుక నువ్వు విడిచిపెట్టుకెళ్తే మనసు ఎదురు గుంట్లో పడిపోదు. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, నేను చేతుడు పట్టుకున్నాను అనుకోండి, ఈ చేతుడు వదిలేస్తే ఎక్కడ పడుతుంది, కింద పడిపోతుంది. అలాగే జీవుడు కూడా తప్పుడు తాదాత్మ్యం కనుక వదిలేస్తే గుహలో పడిపోతుంది, ఎక్కడ ఒరవే గుహలో పడిపోతుంది. మనకి సామాజిక స్పృహ కూడా మనకు లేదు. ఆ సామాజిక స్పృహ వల్ల కూడా మనసు విషయాలు ఉండదు. మనకి ఏదైనా సామాజిక స్పృహ ఉందనుకోండి, దానివల్ల కూడా మనస్సు విషయాలు అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా మనిషికి తోకం పెరుగుతుంది. భగవంతుడు అంటే ఎవరు అనుకుంటున్నామో, గురువు అంటే ఎవరు అనుకుంటున్నామో, పరాయివాడు కాదని, ఆత్మకి ఆత్మ, గురువు అంటే నీ ప్రాణానికి ప్రాణం అని, నీ ప్రాణం పైన గురువుతో అనుబంధం తెగదు అని. గురువు అంటే శరీరం కాదు అంటే, గురువు అంటే శరీరం కాదు కాబట్టి ఆ శరీరం పోయినా గురువుతో అనుబంధం పోదు. గురువుతో అనుబంధం పోదు. అంటే చైతన్యం అంటే ఆత్మ అంటే బ్రహ్మం అంటే ఈశ్వరుడు అంటే ఎవరైనాకుంటున్నారేమో పరాయి వాడు కాదు. నీ ప్రాణానికి ప్రాణం, నీ ఆత్మ ఆత్మ. నీకు ఎప్పుడైనా ఒకవేళ ఆనందం కలిగింది అనుకో, ఒక స్వతంత్రమైన ఆనందం నీకు కలుగుతుంది అనుకో, అంటే మనసు హృదయాభిముఖంగా ప్రయాణం చేసినప్పుడే నీకు స్వతంత్రమైన ఆనందం కలుగుతుంది. నీ సంతోషానికి బాహ్య కారణాలు లేవనుకో, స్వతంత్రంగా నీకు శాంతి కలుగుతుంది అనుకో, మనస్సు హృదయాభిముఖంగా చైతన్యానికి అభిముఖంగా ప్రయాణం చేసినప్పుడే నీకు ఆనందం కలుగుతుంది, అది స్వతంత్రంగా ఉంటుంది. అప్పుడు నువ్వు బాహ్యమైనటువంటి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ నీ ఆనందానికి ఆధారపడి ఉండక్కర్లేదు నువ్వు. అంటే ప్రతి మనిషి కూడా ఆత్మానుభవం పొందడానికి మనకి ఏం ఆటంకాలు ఉన్నాయని చూసుకోవాలి, ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనకి ఏ బలహీనతలు ఉన్నాయో చూసుకోవాలి. ఆ బలహీనతలు లేని మనుషులతో కనుక మనకు సహవాసం చేస్తే మనకు కూడా బలహీనతలు పోతాయి. ఈ జ్ఞాన ఆత్మానుభవం పొందడానికి మనకి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఆ బలహీనతలు లేని వారితో మనం సహవాసం చేస్తే మనలో ఉన్నటువంటి బలహీనత కూడా మనకి పడిపోతుంది. సత్సంగం, సత్య వస్తువుతో నువ్వు సంఘం కలిసి ఉండటమే సత్సంగం. నీ లోపలున్న సత్య వస్తువుతో, నీ లోపలున్న బ్రహ్మ పదార్థంతో కలిసి ఉండటమే సత్సంగం. అన్ను లోపలటువంటి సత్య వస్తువుతో నువ్వు కలిసి ఉండలేకపోతే బాహ్యంగా ఉన్న సత్పురుషులతో నువ్వు కలిసి ఉండు. దానివల్ల నీకు సహృదయం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. అంచేది నీవు ఏం ఆలోచించినా నెగిటివ్ గా ఆలోచించకు, పాజిటివ్ గానే ఆలోచించు. నీ మనసు ఎప్పుడు ఆత్మ ఎందు లేకపోతే నీ ఇష్టదేవతలన్నీ నిలబెట్టవచ్చు. ఇది చెప్తున్నారు. నువ్వు కాని దాని గురించి ఎంత ఆలోచించినా అది అవ్వవు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి ఆలోచిస్తాయంటే అది అవ్వుతావు. బాగా అర్థం చేసుకోండి, మీరు కాని దాని గురించి ఎంత ఆలోచించినా మీరు అది అవ్వరు. ఏదైతే అవునో మీరు దాని గురించి అది ఆలోచిస్తాంటే అది మీరు అవుతారు. నువ్వు మనస్సును ఆత్మ మీద నిలబెట్టి లేదా నీ ఇష్టదేవత మీద నిలబెట్టి అలా ఉంచితే నీకేమవుతాయంటే ఈ ఆటంకాలు, ఏ ఆటంకాలు, ఆత్మను తెలుసుకునే ఆటంకాలు ఒక్కోటి ఒక్కోటి రాలిపోతాయి. మన బలవంతాన్ని పీక్కు అక్కర్లేదు. అవి ఇప్పుడు చెట్టును చూడండి, ఆకులు ఎండిపోతాయి, ఎండిపోయిన తర్వాత చెట్టును ఉండవు, రాలిపోతాయి. చెట్టును ఉండవు, నీ కర్మ ఖర్చు అయినప్పుడు కూడా వాసన కూడా రాలిపోతాయి. కర్మ స్టోర్లో ఉండటం కంటే ఖర్చు అవ్వడం మంచిది. మరి నేను విజయవాడ వెళ్ళాను, విజయవాడ వెళితే ఒకరింటికాడ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ఒక అన్న, ఒక అందులో ఒక అమ్మాయి ఏమందంటే, ఏమంటే నేను భగవద్గీత చదువుతున్నాను, విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను, ఎవరైనా చిన్న మాట అంటే పడలేకపోతున్నా. ఒక అమ్మగారు అన్నారు ఈ మాట. అంటే ఆ రోగం కరెక్ట్గా చెప్పారు. ఏమన్నారంటే భగవద్గీత 18 అధ్యాయాలు చదువుతున్నాను, విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను, కానీ ఎవరైనా మాట అంటే మటుకి నాకు ఇంకా నాకు ఉద్రేకం వచ్చేస్తాను, ఉన్మాదం పిచ్చెక్కినట్టు ఉన్మాదం వచ్చేస్తాను. అది ఉన్మాదం అనండి లేకపోతే ఉద్రేకం అనండి, అది ఇంగ్లీష్లో దాన్ని ఎమోషన్ అంటారు, ఏదనండి, ఆ పిచ్చి కింద వచ్చేస్తుంది. ఎవరన్నా మాట అంటే మాట కోపం వచ్చేస్తుంది. ఏమండి, మామూలుగా చదువుతున్నాను, విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను, భగవద్గీత చదువుతున్నాను, మాట అంటే పడలేకపోతున్నాను ఏమండి అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయితో ఏం చెప్పానంటే, నువ్వు విష్ణు సహస్రనామాలు చదివితే పునర్జన్మ ఆడదు, భగవద్గీత రోజు కింద నుంచి పైకి పైనుంచి కిందకి చదివినా నీకు పునర్జన్మ రాదు, మాట అంటే పళ్ళైపోతున్నావు అన్నావు చూసావు, దానికే పునర్జన్మ వస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని చెప్పాను. ఇదే భగవంతుని ఎక్కడ మోసం చేస్తా ఉన్నా మనం, భగవంతుని ఎక్కడ మోసం చేస్తాం? సరే నీకు భగవద్గీత చదువుతున్నావు మంచిదే, దానివల్ల పుణ్యం వస్తుంది, కానీ విష్ణు సహస్రనామాలు చదువుతున్నా నీ కోరికలు కూడా నెరవేరొచ్చు, కానీ నీకు పునర్జన్మ ఆడదు. చెప్పాలి కదా మరి, పునర్జన్మ నీకు ఆడదు. ఏదైనా మాట అంటే నీలో ఎవరైతే ఏ నేనైతే బాధపడతాందో ఆ నేను ఉన్నంత కాలం పునర్జన్మ ఆడదు, నువ్వు ఎన్నిసారి భగవద్గీత చదివినా అని చెప్పాను. అది నీ రోగం, నీ రోగం నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ నాకు నేను భగవద్గీత చదువుతున్నాను కాబట్టి నాకు పునర్జన్మ ఆగిపోతున్నట్టే ఆడదు, విష్ణు సహస్రనామాలు చదివినా నీకు ఆగదు, ఎవరైనా చిన్న మాట అంటే నేను పడలేకపోయి ఏ నేనైతే చిన్న మాట పడలేకపోతుందో ఆ నేనుకు పునర్జన్మ వచ్చి చేరుతుందని చెప్పాను. ఏనైతే దేహంతో తాదాత్యం పొందుతుందో, ఏనైతే ఈ దేహానికి పరిమితి అయిందో, ఏనైతే దేహబుద్ధి వస్తుందో, ఏనైతే ఈ దేహం పట్ల అభిమానం కలిగి ఉందో, ఆ నేనికే పునర్జన్మ వస్తుంది. అదే మూలతలంపు. ఆ మూలతలంపు ఉన్నప్పుడు ఇతర తలంపులు వస్తూనే ఉంటాయి, ఇతర ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఇతర సంకల్పాలు వస్తూనే ఉంటాయి, ఇష్టాలు వస్తుంటాయి, ఇష్టాలు వస్తుంటాయి, రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. ఆ మూలతలంపు ఉన్నప్పుడు ఇతరవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంచేత మనస్సు ఎటువంటిది అంటే భగవాన్ చెప్తున్నారు, అనేక జన్మల నుంచి ఇది దొంగగడ్డి మేసి ఉండేది, అది ఈ మనస్సు అట్లంటే అనేక జన్మల నుంచి దొంగగడ్డి మేసి ఉండటండి. అంటే దొంగగడ్డి అంటే ఏంటంటే సహజమైన శాంతి కాకుండా ఇంద్రియాల ద్వారా మనస్సు బయటికి వెళ్ళి లోకంలోంచి వచ్చే ప్లేటలో లేదా శాస్త్రంలోంచి వచ్చే ప్లేటలో ఆ శవంలోంచి వచ్చే ప్లేటలో ఏదో మొత్తం మీద దొంగగడ్డికి అలవాటు ఉంది, అలవాటు పడి ఉంది మనస్సు. ఈ దొంగగడ్డికి మనస్సు దొంగగడ్డికి అలవాటు పడి ఉంది అనేక జన్మల నుంచి, ఇది దొంగ పచ్చగడ్డికి అలవాటు పడి ఉంది. ఏది ఈ మనస్సు. ఇప్పుడు ఈ వ్యాడు ఏంటి, నీ మనస్సు కుదిరిగా ఉంటుంది, మనసులో చేపలు ఎక్కువగా ఉంటుంది అని వ్యాడు ఏదో బాగుపడాలని బుద్ధిపడి నీ మనస్సును నువ్వు పరిష్కరించుకోవాలని, నీ మనస్సును నువ్వు సంస్కరించుకోవాలని, నీ బాగుపడాలని నీకు ఏదో బుద్ధి కలిగింది. బుద్ధి కలిగితే దాని అలవాటు ఎక్కడ పోతుంది? ఆ దొంగగడ్డి తింటుంది, దానికి తొందరగా అలవాటు పోదు. ఆ పచ్చగడ్డి కోసమే చూస్తూ ఉంటుంది అది. అనేది నీ శరీరానికి వయసు 50 ఏళ్ళు ఉన్నాయి. దొంగ పచ్చగడ్డి తినడానికి కొన్ని లక్షల సంవత్సరాలు దానికి అలవాటు ఉంది. ఇవాళ నువ్వు గుడి చుట్టూరు తిరుగుతున్నావు, దానికి అలవాటు ఎక్కడ పోతుంది? దానికి అలవాటు పోదు. అంటే ప్రాక్టికల్ సైన్స్ ఇది. భగవాన్ చెప్పేది పురాణాలు కాదు, ఏం చెప్పరు. దైనందిన జీవితంలో డైరెక్ట్ గా నువ్వు ఆ ట్రూత్ని ఎలా ఫేస్ చేయాలి, దానికి నీకు నీ మనసు ఎలా ఆటంకం వస్తుంది, అది ప్రాక్టికల్. సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ కేవలం. అంటే నీకు ఇక్కడ దొంగగడ్డికి అలవాటు పడండి, దొంగగడ్డి కంటే మనసు దొంగగడ్డికి అలవాటు పడండి. మనం ఏం చేస్తున్నావు అంటే ఏదో మంచి మంచి విషయాలు విని, నీకు అర్థమవుతుంది, మంచి మంచి విషయాలు విని, ఈ మంచి మంచి విషయాల్ని భగవంతుడి గురించి శ్రవణం చేసి, ఆత్మ గురించి శ్రవణం చేసి మనస్సును అక్కడ ఉండమని చెబుతున్నావు అంటుంది. ఇప్పుడు ఈ మనసుకు కూడా ఏం చేస్తాడండి, దొంగగడ్డికి అలవాటు పడినోడు ఏం చేస్తాడండి, ఆవుని మేపు కూడా ఏం చేస్తాడండి, ఇది మనం మంచి పచ్చగడ్డి వేద్దాం అని వేస్తా ఉంటాడు మంచి పచ్చగడ్డి. ఇప్పుడు ఈ దొంగ పచ్చగడ్డి ఎంత రుచిగా ఉంటుందో ఈ పచ్చగడ్డి కూడా అంతే రుచిగా వేస్తూ ఉంటాడు. కానీ ఈ పచ్చగడ్డి అలవాటుని ఇక్కడ ఎదురుకుండా మన ఎదురుకుండా పచ్చగడ్డి బాగుంది అని ఆవులు తెలుసున్నప్పటికీ అది కొంతకాలం అలవాటును బట్టి ఆ దొంగ పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళిపోతున్నది. దొంగ పచ్చగడ్డితో సమానంగా ఇది ఉన్నప్పటికీ అలా రోజు ఈ పాలేడు ఏం చేస్తాడు, రోజు ఈ మనిషి ఏం చేస్తాడు, రోజు అలాగే వేయిగా 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 పచ్చగడ్డి అండి. ఓహో మన ఇంకా దొంగ పచ్చగడ్డి మనకు అనవసరం, ఈ పచ్చగడ్డి బాగానే ఉంటేనే ఆవుకి గుణం కుదిరాక ఈ పచ్చగడ్డి దగ్గర ఆగిపోతుంది, దొంగ పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళగట్టు. అలాగే ఇప్పుడు ఇక్కడికి అలాగే మీ మనసుకు కూడా బాహ్య విషయాల నుంచి వచ్చే ఆనందం కంటే, బాహ్య విషయాల నుంచి వచ్చే సంతోషం కంటే అంతకంటే ఎక్కువ ఇక్కడ శాంతి అందుతోంది, సుఖం అందుతోంది. అంటే తప్పుడు తాదాత్యం వల్ల వచ్చే శాంతి కంటే మనం ఏదైతే అవునో దాంతో తాదాత్యం వల్ల పొందే సుఖమే దానికంటే ఇది ఎక్కువగా ఉందని నీ మనసుకు అర్థమైనప్పుడు దొంగ పచ్చగడ్డి దగ్గరికి వెళ్తాం మానేసి నీకు దొరికిన పచ్చగడ్డి తింటావు నువ్వు. అంటే దాని అర్థం ఏంటండి, ఆత్మానందం సరిపోతుంది నీకు, ఆత్మశాంతి సరిపోతుంది, ఆత్మ సుఖం సరిపోతుంది. అప్పుడు మనస్సు బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు. ఇక పచ్చగడ్డి ఈ దూడకు పచ్చగడ్డి బాగా దొరుకుతుంది అనుకోండి, ఆ దొంగ పచ్చగడ్డి కంటే ఈ పచ్చగడ్డి బాగుందని ఆ దూడకు అర్థమైంది అనుకోండి, ఆ తాడిప్పేసిన అది వెళ్ళదట్టండి. ఇంకా ఒక తాడిప్పేసిన దొంగ పచ్చగడ్డికి వెళ్ళని చెప్పినా అది వెళ్ళదట్టండి, ఎందుకంటే ఈ పచ్చగడ్డి బాగుంది. అలాగే భగవాన్ ఏం చెప్తారంటే మీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, మీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదు అంటారు. అంటే నీకు ఆ లోపం ఏంటంటే ఆత్మానందం అందాక అది కదలమంటే అది కలదు. అది అందనప్పుడు ఎక్కడో చోటు మనస్సు బాహ్యం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. అంటే కృష్ణుడి గీతలో ఏం చెప్పాడంటే దాని అలవాటును బట్టి అది వెళతా ఉంటుంది, మీరు కంగారు పడకండి, మనస్సు దాని అలవాటును బట్టి అది వెళతా ఉంటుంది, మీరు కంగారు పడకండి. నువ్వు ఎక్కడికైతే వెళ్తావు నీకు తెలుస్తుంది కదా, నీ మనసు ఎక్కడికైతే వెళ్తుందో తెలుస్తుంది కదా, దాని వెనక్కి లాక్కుని మళ్ళీ ఆత్మ మీద, చైతన్యం మీద, నీ ఇష్టదేవుడి మీద, నీ గురువు మీద నిలబెట్టుకోండి. అలా వెళ్ళినప్పుడల్లా వెనక్కి లాక్కోండి, వెళ్ళినప్పుడల్లా వెనక్కి లాక్కోండి. అది కొంతకాలానికి ఇక్కడ ఉండిపోతుంది, అక్కడికి వెళ్ళండి. ఒక వస్తువుని ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేయటం వల్ల వస్తువులు నుంచి ఎవరు బయటకు రాలేడు, దాన్ని ఎంజాయ్ చేయటం మానేస్తేనే వస్తువులు నుంచి బయటకు వస్తాడు. నీ మనస్సు లోపల ఉన్న ఆనందాన్ని, లోపల ఉన్న శాంతిని, లోపల ఉన్న వైభవాన్ని అది అనుభవంలోకి తెచ్చుకుంటే ఇంకా బయటకు వెళ్ళదు. అప్పటి వరకు బయటకు వాండరింగ్ ఉంటుంది దానికి. అంటే స్వరూప సుఖం కాకుండా, స్వరూప ఆనందం కాకుండా, విషయాల వల్ల వచ్చే ఆనందం కాని విషయాలు, విషయాల వల్ల వచ్చే సుఖం కాని, విషయాల వల్ల వచ్చే శాంతి కాని చివరికి మీకు దుఃఖంగా మారిపోతుంది. భగవాన్ ఏం చెప్తున్నారంటే నీకు సత్వగుణం ఉన్నప్పుడు సహజంగా ఉంటావు, స్వచ్ఛంగా ఉంటావు. అది గుణాల గురించి చెప్తున్నారు భగవాన్. నీకు సత్వగుణం ఉన్నప్పుడు సహజంగా ఉంటావు, స్వచ్ఛంగా ఉంటావు. ఎప్పుడండి?
సహజంగా ఉన్న మనిషి అంటే సత్వగుణంలో ఉన్నాడనుకున్న మనిషి సహజంగా ఉంటాడటండి, స్వచ్ఛంగా ఉంటాడటండి. ఏమండి రజోగుణం ఉన్నప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఇది పొందుదాం అది పొందుదాం చలాగ్గా ఉంటాడటండి. ఎవడో రజగుణంలో ఉన్నవాడు ఇది పొందుదాం అది పొందుదాం చలాగ్గా ఉంటాడటండి. సహజగుణం ఉన్నవాడు కూడా పని చేస్తాడు, ఆ పని చేసేది నిర్మలంగా ఉంటుంది. రజగుణం ఉన్నవాడు పని చేసేది నిర్మలంగా ఉంటుంది, ఆడంబరంగా ఉంటుంది. తర్వాత తమోగుణం ఉన్నవాడికి బద్ధకంగా ఉంటాడు. ఎప్పుడు తమగుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉంటాడు. రజోగుణంలో ఉన్నవాడు ఏదో చేద్దాం ఏదో పొందుదామని చలాగ్గా ఉంటాడు రజోగుణంలో ఉన్నవాడు. సత్వగుణం ఉన్నవాడు స్వచ్ఛంగా ఉంటాడు, సహజంగా ఉంటాడు. మీకు అర్థమవుతుంది? అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే అండి, ఆ లోపల ఉన్న వస్తువు ఎవడైతే స్వచ్ఛంగా ఉన్నాడో వాడికి అందుతుంది. అది కర్మఫలం కాదు, ప్రేమ ఫలం. లోపల ఉన్న వస్తువు కర్మ చేయటం వల్ల పొందేది కాదు, అది ఏదో పని చేయటం వల్ల పొందేది కాదు, అది జ్ఞానఫలం, ఆ ప్రేమ ఫలం. కొంతమందికి సహజంగానే మనుషుల మీద ప్రేమ ఉంటుంది, సహజంగా మానవ జాతి మీద వాళ్ళకు ఉంటుంది ప్రేమ, సహజంగానే ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రేమ వల్ల వచ్చే ఫలం ఆత్మజ్ఞానం. అందుకే ఏదో పని చేయటం వల్ల పొందేది కాదు. ఏదైనా పని చేయడం అనేది మీకు పుణ్యం రావచ్చు, కానీ ఆ జ్ఞానం కలగదు. అంటే అది ప్రేమ ఫలం. ఏది లోపల ఉన్న జ్ఞానం ఉంది. మీరు స్వచ్ఛంగా ఉంటే దాని ఫలం ఆత్మజ్ఞానం, శాంతిగా ఉంటే దాని ఫలం ఆత్మజ్ఞానం, జ్ఞానంగా ఉంటే మీరు లోపల మీ బ్రెయిన్లో వివేకం ఉంటే దాని ఫలం ఆత్మజ్ఞానం. తర్వాత మీరు సహజంగా అసహజంగా కాకుండా సహజంగా ఉంటే దాని ఫలం ఆత్మజ్ఞానం. ఏమండి మరి అక్కడ ఆ పని చేసామండి, ఇక్కడ బాగా చేసాం, ఇక్కడ గోడ కట్టించామండి, ఆ గుయ్యి తవ్వించామంటే మరి మా మాట ఏంటని వాళ్ళు అడిగితే దానికి కూడా ఫలం కర్మఫలం. దానికి ఏంటి? కర్మఫలానికి భోగం. కర్మఫలానికి ఏంటి? భోగం వస్తుంది. ఏమొస్తుంది? భోగం వస్తుంది. కర్మఫలానికి భోగం, ప్రేమకి స్వచ్ఛతకి నిర్మలత్వానికి ఫలం జ్ఞానం. బాహ్యంగా మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి దానికి కూడా ఫలం ఉండదు. దాని ఫలం ఏంటి? మీ దేహానికి భోగం వస్తుంది. దేహానికి అంటే అన్ని కంఫర్ట్స్ మధ్యలోనూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు అందరు మంచి వాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు ఎంతకాలం ఉంటారు, వాళ్ళు ఎంతకాలం ఉంటారు మన దేశంలో? మంచివాళ్ళు మధ్యలో ఉన్నామనుకోండి, నిజమనుకోండి, ఆ మన శరీరం ఎంతకాలం ఉంటుంది? మన శరీరం ఉండగా వాళ్ళ శరీరాలు పోవచ్చు, వాళ్ళ శరీరాలు ఉండగా మన శరీరం పోవచ్చు. ఇవన్నీ నిలబడి కాదు, ఇవన్నీ కాల ప్రవాహంలోనే పోయి నీకు ఎప్పుడైనా బెంగ పెట్టుకుంటున్నావు అనుకో నువ్వు, ఏదో కారణం వల్ల బెంగ పెట్టుకుంటున్నావు అనుకో నువ్వు, ఏదైనా దుఃఖం వస్తావు అనుకో, ఈ దుఃఖం ఎందుకు వస్తుంది నువ్వు, ఈ దుఃఖం నీకు ఎందుకు వస్తుంది, ఏదైనా బెంగ పెట్టుకుంటున్నావు అనుకో ఈ బెంగ నీకు ఎందుకు వస్తుంది అని నువ్వు ఆలోచించుకోవాలి. ఊరికి బలవంతంగా నొక్కేసుకోక బెంగనే దుఃఖాన్ని, అది ఎందుకు వస్తుంది నీకు, నీకు ఏదైనా బెంగ పెట్టుకుంటున్నావు అనుకో బెంగ ఎందుకు వస్తుంది, ఆ దుఃఖం ఎందుకు వస్తుంది, బలవంతాన్ని నొక్కేసుకోక్కర్లేదా బెంగనే దుఃఖాన్ని నువ్వు, అది ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తానంటే నువ్వు ఆత్మవు, నువ్వెవరవు? ఆత్మవు. నువ్వెవరు? చైతన్యానువు. నువ్వు బంగారమే. నువ్వెవరవు? నువ్వు బంగారమే. నువ్వు రాగి కలపని బంగారం, నువ్వు ఆత్మవే, నువ్వు చైతన్యమే. కానీ నువ్వేమనుకుంటున్నావు? చైతన్యం అనుకోవటం లేదు, ఈ శవాన్ని అనుకుంటున్నావు. అందుకే నీ దుఃఖానికి నీ బెంగకి కారణం. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నువ్వు బంగారమే, నువ్వెవరవు? బంగారమే. కానీ ఎక్కడ అనుకు ఎక్కడనే రాగిని అనుకుంటున్నావు నువ్వు, అంటే నీకు దుఃఖం వస్తుంది. అది చెప్పి పద్ధతి చూడండి. నొక్కేయటానికి ప్రయత్నం చేయి, విషయం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, విషయాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంటే నువ్వు బంగారమే, నువ్వు చైతన్యమే, నువ్వు ఆత్మవే. కానీ నువ్వు తెలియకపోయినా అదే నువ్వు. కానీ ఏమనుకుంటున్నావు? అదిగా ఉండలేకపోతున్నావు. ఎలా ఉంటున్నావు? నువ్వు ఆత్మగా ఉండలేకపోతున్నావు, చైతన్యంగా ఉండలేకపోతున్నావు, అదిగా ఉండలేకపోతున్నావు. అదిగా ఉండలేక ఇదిగా ఉంటున్నావు. దేనికి ఉంటున్నావు? శవంగా ఉంటున్నావు, దేహంగా ఉంటున్నావు. నీ బెంగకు కారణం అది. ఎవరైనా మీరు మేము ఆరోగ్యంగా లేవంటారనుకోండి, దాని అర్థం ఏంటి? అనారోగ్యంగా ఉన్నామని అర్థం. అలాగే మీరు ఆత్మవిచారణ చేయటం లేదనుకోండి, ఆత్మవిచారణ చేయకపోతే లోక విచారణ చేస్తున్నారని అర్థం. విడిగా చెప్పక్కర్లేదు, ఆత్మవిచారణలోంచి ఎప్పుడు జారిపోయాను వెంటనే లోక విచారణ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు, అసలు ఆ కర్మ దోషం ఉంటే మనకు వస్తువు వ్యక్తం సరిగ్గా వ్యక్తం కాదు. పెద్ద పెద్ద పండితులు కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న శాస్త్రజ్ఞానం ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆత్మజ్ఞానం కాదు, ఇన్ఫర్మేషన్ అనేది మనస్సుకు సంబంధించింది. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఇలా ఉందని మీకు అర్థం చెబుతాను అది ఇన్ఫర్మేషన్. అయితే అంత మాత్రం కాదు, ఆత్మజ్ఞానం కాదు. భగవాన్ అన్నారు ఈ లోకం గొడవలు, శాస్త్రం గొడవలు, దేహం గొడవలు, అన్నీ పంచకోశాలకి బయట ఉన్నాయి. లోకం ఎక్కడ ఉంది? పంచకోశాలకి బయట ఉన్నాయి. శాస్త్రాలు ఇన్నోని ఇన్ని 100 కోట్ల శాస్త్రాలు ఎక్కడున్నాయి? పంచకోశాలకి బయట ఉన్నాయి. నువ్వు లోపల ఉన్నావు, అక్కడైతే నువ్వు ఎక్కడ దొరుకుతావు పొల్లయ్యా అన్నాడు. ఇప్పుడు నీ శరీరం ఉంది, లోపల శరీరం ఉంది, లోపల ఏముంది? శరీరం. శరీరం కనపడకుండా ఈ బట్ట ఏం చేస్తుంది? కప్పుతాను. అది మీకు ఏదైనా అండబలం ఉంటే, అర్ధబలం ఉంటే వాటితో కూడా తాగట్టం పొంది సంతోషిస్తున్నారు కర్మ అనుభవించటానికి. మళ్ళీ రాబోయే జన్మలో ఈ కర్మంతో అనుభవించాలి. అనుభవిస్తేనే కానీ మనకు వస్తువు తెలియదు. మీకు ఏదైనా అండబలం ఉందనుకోండి, దానితో తాదాక్ష్యం పొందటం. మీకు ఏదైనా అర్ధబలం ఉందనుకోండి, దానితో తాదాక్ష్యం. మీకు ఏమైనా పాండిత్యం ఉందనుకోండి, దానితో పొందడం. మీకు ఏదైనా తెలివి ఉందనుకోండి, దాని ఇవన్నీ వాటితో తాదాక్ష్యం పొందటం వల్ల ఈ శరీరాన్ని బట్ట విధంగా అయితే కప్పేస్తాందో, నీ కోశాలన్నీ కూడా నీ స్వరూపాన్ని కప్పేస్తున్నాయి. శాస్త్రాలు ఈ గొప్పలు ఈ తెప్పలన్నీ కూడా ఈ పంచకోశాలకి బయట ఉన్నాయి. నువ్వు పంచకోశాలకి లోపల ఉన్నావు. లోపల నిన్ను బయట వెతుక్కుంటున్నావు. ఎన్ని జన్మలకు దొరుకుతుంది? కోటి జన్మలు ఎత్తున నీకు వస్తువు దొరకదు. మానవుడు సుఖం కోరుకోవటంలో తప్పు లేదు, శాంతి కోరుకోవటంలో తప్పు లేదు, ఆనందం కోరుకోవటంలో తప్పు లేదు. అది ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, ఉన్న చోట వెతకటం మానేసాం. అదే మనం చేసి తప్పు. ఈ తప్పులన్నీ మనసులోనే ఉన్నాయి. ఇప్పుడు ఆనందం కోరుకోవటంలో పొరపాటు లేదు, ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నావు? బయట వెతుకుతున్నావు. నీ లోపల వెతకటం లేదు. పంచకోశాలకి బయట శాస్త్రాలు ఉన్నాయి, పంచకోశాలకి లోపల నువ్వున్నావు. అంచేది పంచకోశాలని పక్కకు తప్పించి నువ్వు వెతుక్కుంటే నువ్వు ఎవడో తెలుస్తుంది. పంచకోశాలు బయట ఉన్న శాస్త్రాలు ఎన్నిసార్లు వెతికినా, ఎన్ని జన్మలు వెతికినా నీకు దొరకదు. ఆనందం ఎక్కడైతే ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది. కానీ ఆనందం లేని చోట ఎన్ని కోటి జన్మలు ఇచ్చినా నీకు ఆనందం దొరకనే దొరకదు. ఇప్పుడు ఇంతకీ వీడు ఏమంటున్నాడు అంచేత, నీ జిగురుకి కారణం ఏంటి? నీ బెంగ అయ్యో బెంగ వచ్చేస్తాను, జిగురు వచ్చేస్తాను కంగారు పడి రాని. నీకు ఏదైనా బెంగ వస్తుంటే రాని. ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? నీకు ఏదైనా కంగారు వస్తుందనుకోండి, కంగారు పడక నీకు కంగారు ఎవరికి వస్తుంది? దొంగ నేనుకు వస్తుందా నిజమైన నేనుకు వస్తుంది? నీకు ఏదైనా కంగారు వస్తుందనుకోండి, కంగారు దొంగ నేనుకు వస్తుందా నిజమైనకు వస్తుంది? అశాంతి వస్తుందనుకోండి, నిజమైన నేనుకి అశాంతి వస్తుందా దొంగ నేనుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమీ లేదు కారణం. నువ్వు చైతన్యమే, నువ్వు ఆత్మవే. కానీ ఆ చైతన్యాన్ని దేహమే అనుకుంటున్నావు, ఆత్మని దేహమే అనుకుంటున్నావు. అంచేది నీకు దుఃఖం వస్తుంది. అది మీకు అర్థం కాదనుకోని ప్రతి జన్మలో ఏదో దెంగ వస్తూనే ఉంటుంది. నీకు ఏదైనా జబ్బు చేసిందనుకో, నాకు జబ్బుగా ఉంది, నాకు జబ్బుగా ఉంటా. నీకు జబ్బు ఏంటి? నీకు జబ్బు కాదు, నీ శరీరానికి జబ్బు. శరీరమే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నాకు జబ్బుగా ఉంది అంటావు. నీ శరీరానికి జబ్బు ఉంది కానీ నీకు జబ్బు లేదు. కానీ శరీరమే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నాకు జబ్బుగా ఉంది, నాకు జబ్బుగా ఉంది అని నువ్వు అనుకుంటావు, తింటున్నావు. శరీరమే ఒక తలం, శరీరమే ఒక తలంపు, శరీరమే ఒక భావన. అంచేత నువ్వు నీ సహజ స్థితిలో నువ్వు ఉండలేక దేనితోటి దానితో తాదాక్ష్యం పొందటం వల్ల వస్తున్నాయిరా ఈ తిప్పలో ఈ ముప్పులని. మీరు సద్య భగవాన్ చెప్పింది అంటే మీరు ఫేస్ చేయండి, పారిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఏదో జపాలు చేసి ధ్యానాలు చేసి పారిపోవడానికి ప్రయత్నం. తాత్కాలిక గొడవలు వద్దు మనకి. టెంపరీ గొడవలు భగవానికి ఇష్టం ఉండదు. టెంపరీ పోస్ట్ ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. అరుగుదారం అసలు ఇష్టం ఉండదు. అరుగుదారం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ని ఫేస్ చేయనువ్వు. సరే నీకు ఏదైనా బెంగ వస్తావు, బెంగ ఎందుకు వస్తావునా కానీ ఫేస్ చేయను. పారిపోవటానికి ప్రయత్నం చేయకు. దాన్ని అణిచేయడానికి, బెంగని అణిచేయడానికి ప్రయత్నం చేయకు. ఒకసారి రోగం అణిచేస్తే మరీ విజృంభిస్తుంది. అలాగే మనస్సును కూడా ఒకసారి అణిచేస్తే నువ్వు పిచ్చెక్కొచ్చు నీకు. అంటే అది కాదు, నువ్వు అసలు ప్రాబ్లం సహజంగా నువ్వు అర్థం చేసుకో. నీకు నువ్వు సహజంగా అర్థం చేసుకో. అంటే నువ్వు అసహజంగా ఉంటున్నావు కానీ సహజంగా ఉండటం లేదు. అసహజంగా ఉండటం వల్ల నీకు బెంగ వస్తుంది, సహజంగా ఉన్నవాడికి బెంగ రాదు. సమాధి స్థితిలో ఉన్నవాడికి బెంగ రాదు, సమాధి స్థితి లేని వాడికి బెంగ వస్తుంది. ఏంటంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో నీకు తెలుస్తూ ఉంటుంది, నువ్వు కానీ తెలుస్తూ ఉంటుంది, నువ్వు ఏదో అవును అది నీకు తెలుస్తూ ఉంటుంది. సమాధి స్థితిలో లేని వాడికి తను తను మర్చిపోతాడు, తన కాని దాంతో తాదాత్మ్యం పొందుతాడు, అక్కడి నుంచి బెంగ వస్తున్నాడు. నువ్వేదిగా ఉన్నావో దానితో తాదాత్మ్యం పొందినందుకు నీకు బెంగ లేదు, చావు లేదు, పుట్టుక లేదు. నీకు నువ్వు కానిగానితో చాలాక్యం పొందుతున్నంత కాలం చావు ఉంది, పుట్టుక ఉంది, డెంగు ఉంది. అంటే అమెరికా వాళ్ళకి డబ్బు ఉంది, వైరాగ్యం ఉంది. మనకు డబ్బు లేదు, వైరాగ్యం లేదు. మనకి ఏది లేకపోతే వాళ్ళకంటే మనమే గొప్పవాళ్ళనుకోవటం. వాళ్ళకు రెండు ఉన్నాయి, ధనం ఉంది, వైరాగ్యం ఉంది. మనకి ధనం లేదు, వైరాగ్యం అలా పడున్నా పర్వాలేదు. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళు, మా సంస్కృతి గొప్పదని. మనకు వర్క్ కల్చర్ లేదు. వర్క్ కల్చర్ ఉందంటే ఏం లేదు, మనందరం పని దొంగలం. కానీ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు అనుకో. ఇలా అనుకోవటం ఏంటి, మనం మనం మోసం చేసుకోవడం, దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు. వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా ఎక్కువ వర్క్ లైఫ్ వాళ్ళకి. ముందు వర్క్ లైఫ్, తర్వాత ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకి. తర్వాత మీకు మీరు ఇంకోటి బాగా మీరు అర్థం చేసుకోవాలని, మీకు దెంగ తగ్గాలంటే రమణ మహర్షి గారు కొన్ని ఉదాహరణలు చెప్తారు. అది చాలా మీటింగ్లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, ఆ పోస్ట్ మాస్టర్ వాడు కార్డులు అమ్ముతాడు, కవర్లు అమ్ముతాడు. వాడికి లాభం వస్తే సంతోషం లేదు, నష్టం వస్తే దుఃఖం లేదు. టైంకి ఆఫీస్ సారం వేసుకుంటాడు, బయటకు పోతాడు, ఇంటికి పోతాడు. దాని గురించి లాభం గురించి ఆలోచించడు, నష్టం గురించి ఆలోచించడు. ఏమండి ఏం చేయలేదు, అంతా నాది కాదు, గవర్నమెంట్ అని అడుగు తెలుసు. మామూలుగా బయటకు పని చేస్తున్నాడు, కానీ లోపలాడు ఉదయం ఇదంతా నాది కాదు, లాభం వచ్చినా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, నష్టం వస్తే గవర్నమెంట్ భరిస్తుంది, ఇది నాది కాదు అని వాడికి తెలుసు. అని చేతి వాడికి ఏంటి, బెంగాలేదు, పొంగు లేదు వాడికి. ఎవరికే పోస్ట్ మాస్టర్ అలాగే రైల్వే స్టేషన్ మాస్టర్ రోజు టిక్కెట్లు అమ్ముతాడు మనకు. ఒక రోజు తాళా టిక్కెట్లు అమ్ముతాయి, ఒక రోజు టిక్కెట్లు తక్కువ అమ్ముతాయి. ఎంత డబ్బు అమ్ముతే అన్నీ తీసుకెళ్లి స్టేట్ బ్యాంకులో జమ కట్టేస్తాడు, కానీ ఆ డబ్బు ఆడికి సంతోషం లేదు, దుఃఖం లేదు. ఏం చేస్తా, ఈ డబ్బు అంతా రైల్వే వాళ్ళది, డిపార్ట్మెంట్ది, నాకేమి సంబంధం లేదు. లోపల అలా తెలుసు, నువ్వు అలా ఇంటికాడ ఎందుకు ఉండకూడదు. ఇంటికాడున్న మనుషులు, నువ్వు ఇంటికాడ ఉన్న మనుషులందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు, నీ వాళ్ళు కాదు. ఆడు గవర్నమెంట్ దాని ఉద్దేశించినాడు, ఎలా పనిచేస్తున్నాడో. నువ్వు ఇంటికాడ నువ్వు చేసి పని దేవుడి పని అని చెయ్యి, నీకు దుఃఖం రాదు. ఇప్పుడు నీకు బాగా అర్థం చేసుకోండి, మీరు కన్నర పడద్దు, ఎవరో తరుణ్ వచ్చినట్టు వెళ్ళిపోవద్దు. మనం నువ్వు రైల్వే స్టేషన్ మాస్టర్ రైల్వేలు ఎలా పనిచేస్తున్నాడో, నువ్వు కూడా ఇంటికాడ ఎలా పనిచేస్తాడో నీకు పునర్జన్మ రాదు. ఆడు గవర్నమెంట్ అనుకుంటున్నాడు రైల్వే స్టేషన్ మాస్టర్, నువ్వు ఇంటికాడ దేవుడిది అనుకో. ఇదంతా దేవుడు అనుకునే పని చెయ్యి, నీకు సంతోషం రాదు, దుఃఖం రాదు. నిర్వికారంగా ఉంటావు, నిర్విషయంగా ఉంటావు. ఆ స్థితి నీకు ఆత్మజ్ఞానానికి సముపార్జించి పెడుతుంది. ఎవడైతే నిర్విషయంగా ఉంటున్నాడో, ఎవడైతే నిర్వికారంగా ఉంటున్నాడో, వాడికి ఆత్మజ్ఞాన సముపార్జన కలుగుతుంది. సముపార్జించుకోవాలి, ఆత్మ విషయాన్ని సముపార్జించుకోగలడు. బ్యాంకులోనే ఉద్యోగం ఉన్నప్పుడు బ్యాంకు డబ్బు ఒకటి తిరిగి కట్టలేడు అనుకోండి, నేను దెంగ పెట్టుకుంటాను. నా ఇంట్లో ఉన్న డబ్బు ఎవరైనా తిరిగి నాకు ఇవ్వకపోతే నేను దెంగ పెట్టుకుంటాను. ఆ బుద్ధికే పునర్జన్మ వస్తాను. దీని గురించి పెద్ద ఉపనిషత్తులు చదివేసి తలంతా మోసేసి రోజుని ఆ ఉపనిషత్తులు మోసగడితే జ్ఞానం రాదు. ఇది హక్కులు మీకు అర్థం కావాలి. అదే నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటానండి, డబ్బు పట్టుకెళ్తాడు ఎవడు, అది తిరిగి కట్టలేడు అనుకో, నేనేం బాధపడను. ఇది పోతే బ్యాంక్ పోతుంది, గవర్నమెంట్ పోతుంది, నాకే. నా ఇంట్లో డబ్బు ఎవడని పట్టుకెళ్ళాడు, అప్పు తిని నాకు ఇవ్వడం అనుకోండి, నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఆ మనిషి నేను బ్యాంకులో పనిచేసింది మనిషిని ఏం చేద్దా. అక్కడ అక్కడ నేను లేదు, నాది లేదు. ఇక్కడ నేను వస్తాను, నాది వస్తాను. పునర్జన్మకు అదే కారణం. ఇది అర్థం చేసుకో, ఇది అర్థం చేసుకుని నువ్వు బయటికి రా. ఉరికే పైనుంచి కిందకి చదివేశాను, కింద నుంచి పైకి చదివేశానంటే ప్రయోజనం లేదు. అంటే నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం నేను బంధించదు. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం నేను బంధిస్తుంది. ఆత్మే ఇన్ని రూపాలుగా ఇన్ని నామాలుగా ధరించింది ఆత్మే. అంటే చైతన్యం లేకుండా దేహం రాదు. ఇన్ని దేహాలు ఉన్నాయి, ఇన్ని దేహాలు ఉంటే చైతన్యం లేకుండా ఏ దేహం లేదు. భగవాన్ చెప్పాడు, నేనేమన్నా పుస్తకంలో, ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేసావునుకు ఆ సహాయం నీకే వచ్చేస్తుందని చెప్పాడు. కారణం ఏంటి, అక్కడ ఉన్న చైతన్యం, ఇక్కడ ఉన్న చైతన్యం. అంటే గుణాలను మనసులో తేడా. నువ్వు మనసు కాదు, దేహమే కాదు. గుణాలు మనసులో ఉన్నాయి, రంగులు దేహంలో ఉన్నాయి. నువ్వు మనస్సు కాదు, దేహానం కాదు. ఈ బిఎంఐ దాడితే ఏమి లేదు, బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఈ బిఎంఐ నువ్వు అనుకుంటున్నావు, ఆ గడప దాడితే ఏమి లేదు. కొంతమందికి తెలివి లేకపోయినా, మేము మంచివాళ్ళండి, మాకు తెలివితేటలు లేకపోవచ్చు అండి, మేము చాలా మంచి వాళ్ళం అండి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాడేమో మంచితనంతో సాగాక్ష్యం పొందుతున్నారు, తెలియని వాడు తెలివితో సాగాక్ష్యం పొందుతున్నాడు. వాడికి ఆత్మకర్మలు, వీడి ఆత్మకర్మలు, వీడికి పునర్జన్మే, వాడికి పునర్జన్మే, వీడికి పతనమే, వాడికి పతనం. నువ్వు కాని దానితో ఎంతకాలం అయితే సాగాక్ష్యం పొందుతావో అంతకాలం నీకు పునర్జన్మ వస్తుంది. నువ్వు ఎంత పండితుడు అయినప్పటికీ, మన ఎవరో హైకోర్టు జడ్జి గారు వచ్చారు, వచ్చిన పక్కన కూర్చున్నారు, ఉడికిలాగా పక్కన కూర్చున్నారు. ఏమో కొంతమంది చూస్తే ఆయన నాలుగో తరగతి చదువుకున్నట్టున్నాడు. ఇది క్యాసెట్ అడిగారు, క్యాసెట్ అడిగితే ఆ పక్కన కూర్చున్నాడని చెప్పాను, ఈ మధ్యనే రిటైర్ అయ్యారండి, నేను ఐదేళ్ళు హైకోర్టు జడ్జి చేశాను. ఆయన ఏం మాట్లాడటం, మౌనంగా ఉన్నాడు. చాలా సింపుల్గా ఉన్నాడు. ఆయన మేము చదువుకున్నాం, నేను చదువుకున్నాను, హైకోర్టు జడ్జి చేశాను కూడా తెలియట్లేదు ఆయన. అలా ఈయన్ని చూశాను మొన్న. తర్వాత టాక్సీ శ్రమణ మహర్షి మునగాల అని రాశారు, రమణ భాషలో మునగాల, ఆయన పేరు మునగాల వెంకట్రామ, ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్ చేశాడు మెడ్రాసులో. ఆయన ఒక చూశాను, ఆయన చూస్తే మనకు ఒకటో తర్వాత కూడా ఈయన చదువుకోలేదు అనిపిస్తుంది. వాణ్ణి జ్ఞానం వరిస్తుంది. మనకేమో మనం మన అన్నీ కూడా మరమ్మతులు ఉన్న కార్లు, మన మరమ్మతులు ఉన్న కార్లు ఏం చేస్తాయంటే స్పీడ్ అలా ఊరెక్కువ. మన జీవితాలు అలా ఉన్నాయి అంటే డిఫెక్ట్స్ తొలగించుకోండి, మీరు డిఫెక్ట్స్ తొలగించుకోండి. ఇతరులు కూడా మీకు అనవసరం. అనుకరణ వద్దు, అనుకరణ పిరికివాళ్ళ లక్షణం, అనుకరణ పిరికివాళ్ళ లక్షణం. మీరు అలా ఉండాలో ఇలా ఉండాలో అనుకోవద్దు. ఈ తెలివి తక్కువ అందరూ అలా ఉండాలో ఎలా, అదేమో సుఖంగా లేదు, శాంతిగా లేదు, మనకి పిచ్చోళ్ళం కాబట్టి అలా ఉండాలనుకుంటాం. మనం శుద్ధ పిచ్చోళ్ళం. మనం కొంతమంది ఏం చేస్తారంటే వచ్చే జన్మ అటువంటి జన్మ వస్తే బాగుంది, ఇటువంటి జన్మ వస్తే అది సుఖంగా ఉన్నారేమో మన ఉద్దేశం. అది సుఖంగా లేరు, సుఖంగా ఉన్నట్టు నటిస్తున్నారు వాళ్ళు. అలా అనుకోవద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే అదే పునర్జన్మ కారణం అవుతుంది. మీరు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి. భగవాన్ చెప్పారు, మీరు అనుకున్నది ఏది నిజం కాదు. మీరు అనుకున్నది మీరు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటే అది నిజం కాదు, మేము తక్కువ వాళ్ళు అనుకుంటే అది నిజం కాదు, మీరు మంచి వాళ్ళు అనుకుంటే అది నిజం కాదు, మీరు చెడ్డవాళ్ళు అనుకుంటే అది, మీరు అనుకున్నది ఏది నిజం కాదు. కానీ మీరు అనుకున్నది మట్టి ఈశ్వరుడు నిజం. మీరు ఏదైతే మీ గురించి అనుకుంటున్నారో అది ఏది నిజం కాదు, కానీ మీ హృదయంలో నిలిచిపోయిన మటుకి నిజం. ఆ నిజం మీకు తెలియకపోయినా నిజమే. తెలిసిన వాడికి సుఖం, తెలిసిన వాడి సుఖం వెంటాడుతుంది, తెలియని వాడిని దుఃఖం వెంటాడుతుంది. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం అని చెప్తారు పెద్దలు. ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు ఎవరో నీకు తెలుస్తూ ఉంటుంది. హోలీ కంపెనీ వల్ల వాళ్ళ హైడ్రేషన్ స్కీమ్ పనిచేస్తాయి. ఎప్పుడో 15 రోజులకు నెలకోసారి ఉపవాసం చేయటం వల్ల, ఫాస్టింగ్ చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది. నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే అంతా అందమే. నేను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే మటుకు నీకు లోకం బంధిస్తుంది. అంటే ఈ రూపాలు నామాలకి అన్నిటికీ ఆధారంగా ఉన్న వస్తువు చైతన్యమే. అంటే నేను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే ఆ రూపం, ఆ నామరూపాల కదా నీకు కనిపించింది, చైతన్యమే కనిపిస్తుంది. అప్పుడు నీకు రాగ ద్వేషాలు పుట్టం. రెండుంటే ఇష్టం అయిష్టం వస్తుంది, రెండుంటే భయం వస్తుంది, రెండుంటే ద్వేషం వస్తుంది, రెండుంటే కోపం వస్తుంది, రెండుంటే కామం వస్తుంది, రెండు లేకపోతే ఏది లేదు. మీరు వేరు నేను వేరైన బుద్ధి ఉన్నప్పుడు అసూయ వస్తుంది, మీరు వేరు నేను వేరైన బుద్ధి ఉన్నప్పుడే కోపం వస్తుంది. అంటే అంతా ఒకటే అనుకున్నప్పుడు కోపం లేదు, అసూయ లేదు. అంటే తన తాను చూసుకుని లోకాన్ని చూసిన వాడికి ఈ నామరూపాలకు ఆధారంగా ఉన్న వస్తువు చైతన్యమే వాడికి కనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూసుకుని లోకంగా, లోకాన్ని ఎప్పుడైతే చూసావో నువ్వు, నీకు గందరగోళం ఉండదు. నిన్ను నువ్వు చూసుకోకుండా నువ్వు లోకాన్ని చూసావనుక అంత గందరగోళమే. ఎంత టాప్గా చెప్తాడంటే కొన్ని కొన్ని విషయాలు ఉపనిషత్తులు అందామని భగవానుకి సుప్రీంగా చెప్తాడని ఒక పాయింట్లో సుప్రీం అని అంటే ఆ శ్రద్ధకి తట్టాలి కదండి. లోకంలో అనేటువంటి ధర్మాన్ని స్థాపించడం కోసం పనిచేస్తున్నారు, మీరేం పని చేయటం లేదు. ఈ ఆశ్రమాన్ని అంటిపెట్టుకుని సోపాలని ఇక్కడ కూర్చుంటున్నారు, ఆశ్రమాన్ని అంటిపెట్టుకుని సోపాలని కూర్చుంటున్నారు ఏంటని అడిగారు. ఆ రిప్లై చూడడం మనం ఊహించలేమంట. అంటే అన్నాడు, నీకు ధర్మానికి సంబంధించిన చింతన నిద్దట్లో ఎక్కడన్నా ఉందా అన్నాడు. నువ్వు ధర్మం ధర్మం అంటున్నావు, ధర్మానికి సంబంధించిన చింతన నీకు నిద్దట్లో ఉందా అని అడిగాడు. నిద్దట్లో మటుకు ధర్మం గొడవలు కదా అన్నాడు. మరి ఎప్పుడు వస్తుంది అన్నాడు. మనసు వచ్చాక, మెరుగు వచ్చాక, మనసు వచ్చాక వస్తాను. నువ్వు చెప్పే ధర్మం నీ మనసు ఎంత నిజం, అది అంతే నిజం. అది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. అలా పడి ఉండమన్నాడు అనుకో. సుప్రీం స్టేట్ అంటే అది మన ఊహకండదండి. ఇప్పుడు నువ్వు చెప్పే ధర్మం అంటున్నావు చూసే, ధర్మం అధర్మం నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. న్యాయం అన్యాయం నీ మనస్సు ఎంత నిజమో, లోకం ఎంత నిజమో అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. మరి ధర్మం ఆయన ఇదమైతే నేను గాఢ నిద్రలోనూ ఉండగా ధర్మం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. గాఢ నిద్రలో ధర్మానికి సంబంధించిన చింతన లేదన్నాడు. నీకు ఎప్పుడు మరి గాఢ ధర్మమైన ఇదమైతే గాఢ నిద్రలో నీకు ధర్మ చింతన ఎందుకు లేదు? మరి నిజం కూడా పరిగెట్టమంటావా లేదా అబద్ధం కూడా పరిగెట్టమంటావా? ధర్మం అనేది అధర్మం అనేది లోక వ్యవహారం. నీ దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, లోకాచారం ఎంత నిజమో, ఈ ధర్మాలు అధర్మాలు అంతే నిజం. కానీ ఇది నగ్న సత్యం కాదు, పరమసత్యం కాదు, నీ స్వరూప సత్యం కాదు. ధర్మమే నిజం అనుకో, మరి నీ గాఢ నిద్రలో ధర్మచింతన నీకు ఎందుకు లేదు? ఈ తలంపులు ఎంత నిజం, ధర్మం కూడా అంతే నిజం. లోకం ఎంత నిజం, ధర్మం కూడా అంతే నిజం. నీకు మనస్సు వచ్చేది ధర్మం వస్తుంది, కానీ మనస్సు లేనప్పుడు నీకు ధర్మచింతన లేదు. మరి అప్పుడు ఏమైంది ధర్మం? ధర్మాన్ని ఆచరించడం అని చెబితే ధర్మాన్ని ఆచరించడం నీ పని కాదు. నువ్వు ఎవరైనా మంచి చేయమని చెబితే మంచి చేయడమే నీ పని కాదు. ధర్మాన్ని ఆచరించినా మంచి చేసినా ఆ స్వరూపాన్ని అందుకోవడం కోసం. ఆ చైతన్యం గమ్యం, కానీ నువ్వు మంచి చేయటమే గమ్యం కాదు, ధర్మాన్ని ఆచరించడమే గమ్యం కాదు. రామకృష్ణ పరమహంస అనేవాడు ఎవరైనా నీ మంచి పనులు చేస్తున్నావు ఎవరైనా చెప్తే అదే పని అని ఈ పని అనేవాడు. అంటే మంచి పని చేయటం మంచిదే, కానీ గమ్యం అంటే అది కాదు. దీని ద్వారా పొందవలసింది వేరే ఉండదు, అది వేరు. ఇదే గమ్యం అనుకోకు, మంచి చెయ్యి మంచిదే, ఇదే గమ్యం అనుకోకు, పొందవలసింది వేరే ఉంది. దాన్ని పొందటానికి మంచి పని సహకరిస్తుంది కాబట్టి మంచి సహకరిస్తుంది కాబట్టి మంచి చెయ్యి. ఇది ఊరికే సాధనే కానీ ఇది సిద్ధి కాదు. సాధన సిద్ధి అనుకోకు. అడలా చెప్పాడు చూడండి, మరి ధర్మం ధర్మే నిజమంటే గాఢ నిద్రలో నీకు ధర్మానికి సంబంధించిన తలంపు ఎందుకు లేదు? ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పాడు భగవాను? నువ్వు గాఢ నిద్రలో తలంపు లేకుండా ఉన్నావు, అలాగే జాగ్రత్త అవస్థలో తలంపు లేకుండా నువ్వు ఉండగలగాలి. అదే సహజ స్థితి, అదే సమాధి స్థితి, అదే జ్ఞాన స్థితి. అది ఎలా వస్తుంది? ఏదో పని చేయటంలో రాదు, ప్రేమ ఫలం. నీకు ఏదైనా గందరగోళం వచ్చిందనకి ఈ గందరగోళం ఎవరికి వస్తాయని నీ శరీరానికి కాదు, ఈ శరీరంతో తాదాత్యం పొందే నేనుకు వస్తాను. ఆ నేను ఎవరైనా ప్రశ్నించకు, ఆ నేను కూడా ఒక తలంపి, ఆ నేను కూడా ఒక తలంపి, కానీ మూల తలంపు. ఆ మూల తలంపు మూలానికి అది వెళ్ళిపోయినానుకో గందరగోళం లేదనుక. గందరగోళం మధ్యలో కూడా నువ్వు శాంతిగా ఉంటావు, గందరగోళం మధ్యలో కూడా నువ్వు శాంతిగా ఉంటావు. అంచేత లోకానికి గందరగోళం ఉంది, ఆత్మకి గందరగోళం లేదు, చైతన్యానికి గందరగోళం లేదు. లోకానికి ధర్మం ఉంది, అధర్మం ఉంది. అదే లోకానికి మంచి ఉంది, చెడ్డ ఉంది. చైతన్యానికి మంచి లేదు, చెడ్డ లేదు, గందరగోళం లేదు. చైతన్యాన్ని ఏమి లేవు, చైతన్యుడు ఏమి లేవు, నువ్వు ఊహించే ఏమి చైతన్యుడు లేవు. ధర్మం అధర్మం అనేది లోకానికి సంబంధించిన విషయాలు, కానీ చైతన్యానికి సంబంధించిన విషయాలు కాదు. అంచేత లోకంలో గందరగోళం ఉంది, ఆత్మలో చైతన్యంలో బ్రహ్మంలో ఏ గందరగోళం లేదు. అయ్యా నువ్వు గందరగోళం వస్తానని కంగారు పడకూడదు, గందరగోళం ఏ నేనకు వస్తాను, ఆ నేనపోతే గందరగోళం కూడా పోతుంది. అంటే విషయాన్ని చింతించడం ఆపి చేసామనుకో, అర్థం చేసిన తర్వాత బోర్డులో నీరు మళ్ళీ వెనక్కి ఎలా గడుతుందో. అదేవిధంగా నీ మనస్సు ఎప్పుడైతే విషయాన్ని చింతించడం అర్థమేసామనుమో, అది ఆత్మను చింతించడం ప్రారంభం, అది వెనక్కి వెళ్ళిపోతున్నది. వెనకాల ఏముంది? చైతన్యం ఉంది, ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది, నువ్వే ఉన్నావు. మరి ఆ చైతన్యం అంటే పరాయి వాళ్ళు అనుకుంటారేమో, నువ్వే ఉన్నావు. అది ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్ళి ఆత్మని చింతిస్తుంది. అంటే ఎవరికి వెళ్ళి విషయాన్ని చింతించి బదులు వెనక్కి వెళ్ళి ఏం చింతిస్తుంది? ఆత్మని చింతిస్తుంది. దృశ్య వారిత్వం చిత్తం ఆత్మన, చిత్వ దర్శనం. చిత్తం ఆత్మను చింతించగా చింతించగా చిత్తం మూలం తెలుస్తుంది. చిత్తం యొక్క మూలంలో ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. శరీరానికి చావు ఉంది, పుట్టుకుంది, కానీ నీకు చావు లేదు, పుట్టుకు లేదు. కానీ చిత్తం విషయాన్ని చింతించేటప్పుడు నాకు చావు ఉంది, పుట్టుకుంది అనుకుంటావు. అని చిత్తం ఎప్పుడైతే ఆత్మను చింతిస్తుందో చిత్తం యొక్క మూలం తెలుస్తుంది. చిత్తం యొక్క మూలం తెలిసిన వాడికి తత్వం తెలుస్తుంది. తత్వం తెలియటువంటి నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరో నీకు తెలిసాక జన్మ మరణ ప్రవాహంలోంచి ప్రకృతి చక్రంలోంచి బయటకు వచ్చేస్తావు. ప్రకృతిని దాటి వెళ్ళిపోతావు, ప్రకృతిని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఎవరో నీకు తెలిసాక, నువ్వెవరో నీకు తెలిసాక ప్రకృతిని దాటి వెళ్ళిపోతావు. ప్రకృతిని దాటి వెళ్ళాక అందరం ఉంటే మహాజ్ఞానం అది, మహాచైతన్యం, మహాజ్ఞానం, ఒక మహా వెలుగు. ఆ చైతన్యం దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడనే బుద్ధి మనకు ఎంతకాలం ఉందో, ఏదో కోరుకోవాలనిపిస్తుందండి, అది కావాలని ఇది కావాలని. పోనీ కనీసం పోనీ అది ఇది అక్కర్లేదని మోక్షాలుగా దేవుడిని కోరుకోవాలనిపిస్తుంది, ఏదో కోరుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరికండి? భక్తుడికి. కొంతమందికి కర్మ అంటే బాగా ఇష్టం, ఎప్పుడు ఏదో పని చేస్తా ఉంటారు వాళ్ళకి అంచేపు. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందటండి, ఇది వస్తే మనం ఈ భోగం అనిపించవచ్చు, అది వస్తే మనకు భోగం అనిపించవచ్చు, ఈ కర్మ చేస్తున్నాం ఈ కర్మ ఫలం మనకు వస్తుంది, ఈ కర్మ ఫలం వస్తే మనం ఈ భోగం అనిపించవచ్చు అని కర్మాభిమానం ఉన్న వాడికి భోగం మీద ఉంటుంది, ఈ భక్తుడికి మోక్షం మీద ఉంటుంది, తత్వం తెలిసిన వాడికి దేని మీద ఉండదు అన్నారు స్వాముడు. వాడు కర్మ చేసేవాడికి ఫలం వస్తుంది, ఫలం మీద వాడికి అభిమానం ఉంటుంది, భక్తుడికి మోక్షం మీద అభిమానం ఉంటుంది. ఇంకా ఏ రకమైన అభిమానం లేని వాడికి తత్వం తెలిసిన వాడు, తత్వం తెలిసిన వరకు దేని మీద దాని మీద అభిమానం తప్పదు. ఈ ముళ్ళకంచెల తత్వం అన్నాడు ఆచార్య స్వాములు. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల ఇంట్లో దెబ్బలాట్లు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేసావంటే నువ్వేం చేశావు, నువ్వు నాకేం చేశావంటే నువ్వు నాకేం చేశావు అనుకుంటున్నావు దెబ్బలాట్లు. మీరు ఎలా అనుకోరేమోలేండి బహుశా. ఇంట్లో దెబ్బలాట్లు ఉన్నప్పుడు సహజంగా అనుకుంటారు. ఇప్పుడు రమణ మహర్షి అక్షరం మనం వాళ్ళు ఏమంటున్నాడంటే, నీకేమో నేను నోటు చేయలేదు, నీకు నీకేమో ఏం నోటు చేసినా ఇప్పుడు నీకేమైనా అపకారం చేశానా, నేను నీకేమైనా అపకారం చేశానా, నేను ఏమైనా నిందించానా, ఎవరిని అదనా జరుగుతుంది చూడండి, నీకేమైనా నిందించానా, నీకేమైనా కొరత చేశానా, నీకేమైనా హాని చేశాను, నేను ఏమైనా వ్యాధి చేశానా. నేను ఎవరు రమణ మహర్షి గారు అక్షరమణ వాళ్ళు అరుణాచలేశ్వరితో చెప్తున్నారు, నీకేం కొరత చేయలేదు, నీకేమీ చెడ్డ చేయలేదు, నీకేమి అపకారం చేయలేదు. ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ మూల తలంపు పాడు చేయటం పనిగా పెట్టుకున్నావు, నీకు నేనేం కొరత చేశాను అన్నాడు. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు నీకు నేనే అపకారం చేసి చెప్పు, ఏమైతే నాది నాది అనుకుంటున్నావో ఆ నేనుని పాడు చేయటం, ఆ నేనుని పోగొట్టడం, ఆ నేనుని మూలంతో సహా తెంపేయటం, ఆ నేనుని వేరుతో సహా కోసేయటం, నీ పని ఇంకో పని లేదు నీకు. ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ నేను నాశనం చేయటం పనిగా పెట్టుకున్నావు. ఇది ఇలా పనిగా పట్టుకోవడం నీ చేసిన చెడ్డ ఏంటి నీకు? నేనేమో నీకు చెడ్డ చేశాను, నేనేమైనా యాగం చేశాను, నీకేమైనా ద్రోహం చేశాను, లేదా అరుణాచలేశ్వరుడు చెడ్డవాడని ఎవరితోటని చెప్పాను నేను. ఏం చెడ్డ చేశాను మాకు అపకారం నువ్వు చేస్తున్నావు? నీకు కొరత ఏమైనా చేశాను నీకు? నువ్వు ఇంట్లో కూడా దెబ్బలాడుకుంటారు, నీకేం లోటు చేశాను, నీకేం లోటు చేశాను దెబ్బలాడుకుంటారు కదా. అలాగే రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడితో ఏం చెప్పానంటే, నీకేమైనా లోటు చేశాను నేను, నీకేమైనా కొరత చేశానా, నీకేమైనా కొరత చేశాను, ఏదో నేనేమైనా తప్పు చేశాను నీ విషయంలో, నీ విషయంలో ఏదైనా పొరపాటు చేశాను, ఏం పొరపాటు చేశాను, నా మూల తలంపుని నాశనం చేయటం, రాత్రి పగలు పనికి ఎందుకు పెట్టుకున్నాను, ఇదే పని నీకు ఇంకో పని లేదా, ఏంటి నేను నీకు చేసిన అపకారం ఏంటి అంటే, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు, నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు, నాకు ఉపకారం చేయటం పనిగా పెట్టుకున్నావు చెప్పకుండా చెప్పటం. నేను నీకేం చేయలేదు, నీకు నేను ఏం చేయలేదు, నీకు నీకేం పెద్ద మంచి ఏం చేయలేదు, నువ్వు నేను పెద్ద పుణ్యం సంపాదించలేదు, పుణ్యం చేయలేదు, నేను మంచి ఏం చేయలేదు. దీని అర్థం ఏంటి, నేను ఎలా చెప్పటం లేదు, అర్థం ఏంటంటే నేనేం మంచి చేయలేదు, నేనేమని పుణ్యం చేయలేదు, అయినప్పటికీ నా మూల తలంపును పోగొట్టడానికి నువ్వు పనిగా పెట్టుకున్నావు అని చెప్పకుండా చెప్పటం. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనేం పెద్ద పుణ్యం చేయలేదు, పెద్ద తపస్సులు చేయలేదు, యోగాభ్యాసాలు చేయలేదు, ఏమీ చేయలేదు, నీకేం కొరత చేశారంటే నేనేమి చేయలేదని చెప్పకుండా ఎలా చెబుతున్నాడు అన్నమాట. నేనేమి చేయలేదు, అయినప్పటికీ నా మూల తలంపును నాశనం చేయటం పనిగా పెట్టుకున్నావు నువ్వు అంటే, దాని అర్థమంటే నాకేదైతే బ్రహ్మానుభవం పొందటానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తీసేయటానికి పనిగా పెట్టుకున్నావు, నేను నీకు ఏమైనా ఉపకారం చేశానా, నాకు ఏమైనా పుణ్యబలం ఉందా అంటే, అసలు కళ్ళు ఉండాలి కానీ ఎన్ని అందాలు అక్షరమాణ మాటలు. ఆ చదివేటప్పుడు రచయిత మీద మనకు ఏమైనా అసూయ ఉందనుకోండి, ఎన్ని అందాలు ఉన్నా కనపడు. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఎవరైతే రచించాడో రచించిన వాడి మీద అసూయ ఉందనుకోండి, ఎన్ని అందాలు, ఆ అసూయ కళ్ళు మూసేస్తుంది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల ఒకటి జ్ఞాపకించుకోండి, మనం బాగుపడటానికి త్యాగం ఉంటే సరిపోదు, యోగం ఉండాలి. మానవుడు బాగుపడటానికి త్యాగం ఉంటే సరిపోదు, యోగం ఉండాలి. యోగం వల్ల మనో నిగ్రహం వస్తుంది. త్యాగం వల్ల బుద్ధి శుద్ధి అవుతుంది, యోగం వల్ల బుద్ధికి నిగ్రహం వస్తుంది.
అంటే మనం బాగుపడటానికి రెండు అవసరమే. అంటే పక్షి పక్షి గాలిలో ఎగరటానికి రెండు రెక్కలు ఎలాగ అవసరమో, మన మనస్సు ఎప్పుడు కంట్రోల్లో ఉండటానికి, కండిషన్లో ఉండటానికి, కంఫర్ట్లో ఉండటానికి రెండు అవసరం. ఒకటి త్యాగం, రెండు యోగం.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల.
అంటే చిత్తాన్ని విషయాల మీదకి వెళ్లకుండా నిరంతరము అరుణాచలాన్ని స్మరిస్తుంటే చిత్తం యొక్క మూలం తెలుస్తుంది, మూలం తెలిస్తే తత్వం తెలుస్తుంది అని.
అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల.
ఇప్పుడు నువ్వు నా వంక చూడు, లేకపోతే నా గురించి ఎప్పుడైనా స్మరించు, ఆలోచించు, నా గురించి తలపెట్టుకో, ఎప్పుడైనా తలపెట్టుకో. అంటే నా గురించి, నీ గురించి నేను తలపెట్టుకోవడం కాదు, నా గురించి నువ్వు తలపెట్టుకుంటే నెమ్మదిగా నేను ముగ్గిపోతాను, నా మనసు పక్వానికి వస్తుంది, నా బుద్ధి పక్వం. అంటే చెట్టుకి మామిడి పండు ముగ్గిపోతే ఎలా ముగ్గుతుందో అలా నెమ్మదిగా నేను ముగ్గిపోతాను, నా బుద్ధి పక్వానికి వస్తుంది, నా బుద్ధికి మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను తలపెట్టుకోవడం, నేను నిన్ను తలపెట్టుకోవడం కాదు, నువ్వు నన్ను తలపెట్టుకోవడం వల్ల నా బుద్ధికి పవిత్రత వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. అంటే విషయాన్ని అవగాహన చేసుకునే శక్తి వస్తుంది నా బుద్ధికి. అంటే పాడు బుద్ధి పోతుంది, పాడు బుద్ధి అంతా పోతుంది, మంచి బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను తలపెట్టుకుంటా ఉంటావు అనుకో, అప్పుడు నాకు పాడు బుద్ధి పోతుంది, దుర్బుద్ధి పోతుంది, సద్బుద్ధి కలుగుతుంది, సహృదయం వస్తుంది. ఎప్పుడు నువ్వు నన్ను తలపెట్టుకుంటా అంటే అప్పుడు నాకు పక్వస్థితి వస్తుంది, అంటే నేను పక్వానికి వస్తాను. ఎంత పక్వానికి వస్తానంటే ఆ లోపల చైతన్యాన్ని అవగాహన చేసుకునే మెచ్యూరిటీ నాకు వచ్చేస్తుంది, నిరంతరం నువ్వు నన్ను తలపెట్టుకోవడం. ఒక తలపెట్టుకో అవసరం లేదనుకో, ఎప్పుడైనా నన్ను చూస్తే సరిపోతుంది అనుకో, అంతే సరిపోతుంది అనుకుంటే అంతే చేయి, నేను బాగుపడటం మోక్షం. ఒక చూడటం సరిపోదనుకో, అప్పుడు ఆలోచించడం కూడా మొదలుపెట్టి నా గురించి, నాతో నా గురించి ఆలోచించడం. ఒకవేళ నేను నువ్వు చూస్తే నేను బాగుపడను అనుకో, నువ్వు ఇప్పుడు నన్ను నీ రిమెంబరెన్స్ లో పెట్టుకో, నువ్వు నన్ను ఎప్పుడు రిమెంబరెన్స్ లో పెట్టి జ్ఞాపకం పెట్టుకోడు. ఎందుకంటే పరమేశ్వరుని, ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకోడు ఎందుకంటే మనం పవిత్రం అవటం కోసం, కాలక్షేపానికి కాదు. ఈశ్వరుని నిరంతరం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం అనుకోండి, ఆ రోజు కాదు పరమ పవిత్రం అయిపోతాం. ఈశ్వర స్మరణ వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే పరమ పవిత్రులు అవుతాం, కాన్స్టాంట్ రిమెంబరెన్స్. అయితే జ్ఞాపకం పెట్టుకోవడం కూడా యోగంతో సమానం. చూచి చింతించి నేను దాటి పక్వము చేసి చూచి చింతించి నేను దాటి పక్వము చేసి నీవేరి బ్రూహము అరుణాచల. ఏ రకంగా రక్షిస్తావో నన్ను రక్షించు. ఒక ప్రక్రియ వల్ల నేను రక్షణ పొందుతానంటే అంతే సరిపోతుంది, లేకపోతే అన్నీ చెయ్యను, చూడటం, చింతించటం, లేకపోతే నా శరీరాన్ని టచ్ చేయటం, లేకపోతే నన్ను రిమెంబరెన్స్ పెట్టుకోవటం, ఒకటే చాలు అనుకుంటే ఒకటే చాలు. ఒకదాని వల్ల నాకు మెచ్యూరిటీ రాదనుకుని ఇవన్నీ కలిపి నన్ను మెచ్యూరిటీ నా బుద్ధికి పక్వత తీసుకురా. అంటే ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, ఈశ్వరానుగ్రహం ఉంది మన బుద్ధిలో పరిపక్వ స్థితి అయితే ఈశ్వరానుగ్రహం మన చేతికి అందదు. ఈశ్వరానుగ్రహం ఉంది, అసలు ఈశ్వరాను మన బుద్ధిలో కనుక మెచ్యూరిటీ లేకపోతే ఈశ్వరానుగ్రహం మన చేతికి అందదు, ఉన్నా అందదు. అంచేది మెచ్యూరిటీ ముఖ్యం.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల.
అంచేది మనం పని చేస్తూ ఉండాలి, లోపల వైరాగ్యం పెట్టుకోవాలి. మనం ఏం బాధ్యతను విడిచిపెట్టక్కర్లేదు, బాధ్యతగానే ఉండాలి, కానీ లోపల మటుకి వైరాగ్యంగా ఉండాలి. పని చేస్తూ ఉండాలి, లోపల వైరాగ్యంగా ఉండాలి. అప్పుడు కొత్త వాసనలు ఏమి రావు, పాత వాసనలు పోతాయి. వైరాగ్యం అనేది ఒక మానసిక స్థితి అది.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ. ఆ నారాయణుడు చైతన్యమే, అంతటా నారాయణుడే చైతన్యమే. ఓం నమో నారాయణాయ, నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణ, 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 నారాయణ. ఈ నాలుగు అక్షరాలే చాలు. నారాయణ, 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 నారాయణ అంటే చైతన్యం. ఆ స్మృతిలో కనుక ఎప్పుడు ఉంటే మనం ఇంకా పతనం అవ్వం. నారాయణ, 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 నారాయణ. ఓ శాంతి, శాంతి, శాంతి.